జయ మహాకాల్. ఇది డిసెంబర్ 31, 2004 ఉదయం 10 గంటలకు ఒంగోలులో జరిగిన లెక్చర్. జయ జయ మహాకాల్.
కూర్చోండి, యాంగిల్ నాకు వీలుగా తీసుకోండి, కంఫర్టబుల్ గా తీసుకోండి. ఇక్కడ చూసుకోండి, అది ఎవరది వేసేవాళ్ళు? గీత నీ చూడమని ఇంకా ఎవరు చేయగలిగేవాళ్ళు? జాన్వి చూడండి, చాలు ఇంకెక్కువ మంది అక్కర్లేదు. శ్రీదేవి నువ్వు వెళ్తా వెళ్ళి నీ చూడటా? ఓకే ఓకే, ఇక్కడ వెయ్యాలి. అలాగే అది వేసాక ఇక్కడ ఫిక్స్ చేయండి, మనల్ని అక్కడ చేసుకునివ్వండి, అది ఆపొద్దు. అలాగే ఇక్కడ పెట్టండి ఈ ఏరియా. అనేక రోజులు బట్టి రకరకాలుగా అనేక మంది మహాత్ములు 2000 సంవత్సరం తర్వాత చాలా మార్పులు వస్తాయి అని చెప్పారు. ఆ మార్పులు వస్తున్నాయి. ఆ మార్పులు రావటానికి కావలసినటువంటి ఒక విశేషమైనటువంటి జ్ఞానం మనం ఏం చెప్పుకుంటున్నాము అంటే సోలార్ సిస్టమ్ అని చెప్పుకుంటున్నాం. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం. సూర్యుడికి ఈ అవ్యయమైనటువంటి అది యాంగులర్ గానే ఉండక్కర్లేదమ్మా, ఇలా స్ట్రైట్ గా కూడా ఉండొచ్చు. అలా పెట్టేస్తే ఇంకా అందంగా ఉంటుంది, స్ట్రైట్ గా పెట్టండి. ఈ సూర్యుడికి చెప్పబడినటువంటి ఈ విద్య ఇప్పుడు మనకి ఎందుకు ఇంపార్టెంట్ అవుతుంది అంటే, ఇప్పుడు జరుగుతున్నటువంటి రోజుల గురించి క్రైస్త్ చెప్పాడు, మన మహాత్ముని చెప్పారు. క్రైస్తు గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే అంత స్పష్టంగా చెప్పింది ఈ మధ్యకాలంలో క్రైస్త్ ది జడ్జిమెంట్ డే అని చెప్పాడు. మనం అనేక రకాలైనటువంటి జడ్జిమెంట్ డేస్ అంటే ఏంటి, పరీక్షా సమయాలు. ఆ పరీక్షా సమయాలలో ట్రైన్ యాక్సిడెంట్స్ మొన్న డిసెంబర్ నెలలో ఎన్ని జరిగాయో మీకు తెలుసు. చివరి రోజులు అన్ని 2-3 రోజుల్లో జరిగిపోయాయి. ఒక్కళ్ళకి కూడా ఒక అవగాహన రాలేదు, సడన్ గా అన్ని ట్రైన్ యాక్సిడెంట్స్ ఎందుకు అక్కడే జరిగాయి. అంతవరకు బాగానే జరుగుతుందిగా, ఆ రోజు వరకు అన్ని బాగానే వెళ్తున్నాయిగా. సడన్ గా సిగ్నల్ సిస్టమ్ ఫెయిల్ అయిపోయింది, దానివల్ల ఇలా అయిపోయింది, దీనివల్ల ఇలా అయిపోయింది, మన మూర్ఖత్వం అది. బాహ్యమైనటువంటి కారణాలు ఏవైనా కూడా అందరికీ స్పష్టంగా వినిపిస్తుందా, వీ సౌండ్ అవుతుందా, అందరికి వినిపిస్తుంది కదా. ఈ జడ్జిమెంట్ ఈ డేస్ మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దాన్నే మనం యుగ సంధి అన్నాం, జడ్జిమెంట్ డే అన్నా యుగ సంధి అన్నా ఒకటే. ఇంగ్లీష్ లో దాన్ని జడ్జిమెంట్ డే అంటాం. ఈనాడు జరుగుతున్నటువంటి ఈ యుగ సంధి ఖచ్చితంగా రాబోయే సంవత్సరంలో ఇంకా కొన్ని లక్షల మంది చనిపోతారు. కానీ మనం చనిపోకుండా ఆపగలిగేటటువంటి దమ్ము మీకు ఉన్నది. అందుకే గురుదేవుడు వీళ్ళని ఏమన్నారు అంటే యుగ సైనికులు అన్నారు. మిలిటరీ ఫైట్ చేస్తుంది, మిగతా వాళ్ళందరూ సుఖంగానే ఉంటారు. అంతేకాదు మిగతా వాళ్ళందరికీ మనం చెప్పాల్సింది పని లేదు. చెప్పాల్సింది ఏంటంటే మిలిటరీ వాళ్ళు యుద్ధం చేయండి. అంతే ఒక మిలిటరీ వాళ్ళందరూ కూడా మేము యుద్ధం చేస్తున్నామండి, మీరు కూడా నాతో పాటు యుద్ధం చేయండి అని పిలుచుకెళ్తాం. అవరమైన ఎందుకు పిలుచుకెళ్ళాం? మనం ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి విషయాలు అర్థం కావాలి. జడ్జిమెంట్ డేస్ లో ఎన్ని రకాలైనటువంటి జడ్జిమెంట్ డేస్ ఉన్నాయి అన్నది కాస్త సోలార్ సిస్టమ్ చదువుకున్నటువంటి వాళ్ళు కష్టపట్టుకోండి. మీరు ప్రిడిక్ట్ చేయగలుగుతారు ఇంకా మళ్ళీ ఎప్పుడు ఏది రాబోతుంది అని. మళ్ళీ నెక్స్ట్ సండే రేపు ఖచ్చితంగా గందరగోళం జరగబోతోంది. కానీ దాన్ని మనం ఆపగలం. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ ప్రక్రియని కనుక మీరు చేసుకోగలిగితే, ఈ ప్రక్రియలన్నీ చేసుకోవటానికి దానికి ముందు కొన్ని సూచనలు జాగ్రత్తగా గమనించండి. ఈ సూచనలు మీరు గమనించిన తర్వాత మన రేపు పొద్దున్న 4 గంటల లోపల ఈ రాబోయేటువంటి ప్రమాదాలను మిలిటరీ లెవెల్లో మనము మన వాళ్ళు మాత్రమే ఎలాగో కష్టపడాలో చెప్తాను నేను. ఇదేది వీధిలోకి బయట వాళ్ళకి అందరికీ చెప్పేది కాదు. మిలిటరీ రాజకీయాలు బయట మాట్లాడుకోకూడదు కూడా. కానీ మన భాష మనకి పెద్ద లాభం ఏంటి అంటే, బయట ఉండేటటువంటి అనేక మందికి మనం మూర్ఖులుగా కనిపిస్తాం. అందువల్ల మనం ఏం మాట్లాడుతున్నా ప్రమాదం జరగదు. రహస్యాన్ని బయటికి పక్కనే ఉండి వింటున్నా కూడా. ఉదాహరణకి ఈ ప్రదక్షిణలే అర్థం చేసుకోండి. మనం ఓడరేవుగా ఉన్నాం గుర్తుందా? సముద్రానికి ఎంత దూరంగా ఉన్నాం మనం? మనకేం అవ్వలే, మన దగ్గర ఉన్న వాళ్ళకి ఏం అవ్వలే, ఎక్కడున్న వాళ్ళు లక్షలాది మంది చనిపోయారు. కళ్ళారా చూసిన సంఘటనే కదా. ఆ రక్షణ ఇప్పుడు మనం మొత్తం ప్రపంచానికి మనం అందజేద్దాం. మనం చెప్పుకోకల్లే మనం చేస్తున్నాం. మిలిటరీ వాళ్ళు చెప్పుకుని అటాక్ చేస్తే గెలవలేదు. చేత మీరు 10 మందికి టెక్నిక్ చెప్తారు తప్ప మనం ఇది ఎందుకు చేస్తున్నాము అనేది చెప్పము. అర్థమైంది కదా? యాని కానిక పాపాన్ని జ్ఞాత జ్ఞాత కృతానిక తాని సర్వాణి నశ్యంతే ప్రదక్షిణాయాం పదే పదే. అది ఫార్ములా. ఫార్ములా ఏంటి అంటే, తెలిసినా తెలియకపోయినా తప్పులు చేస్తూ ఉంటాం మనం. తెలిసి ఎక్కువ తప్పులు చేస్తూ ఉంటాం, తెలియకుండా తప్పులు చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఈ తప్పులు మనం చేస్తూ ఉంటామో ఆ తప్పుల వల్ల మనకి కష్టాలు వస్తూ ఉంటాయి. అంతే కదా, యాని కానిక పాపాన్ని జ్ఞాత జ్ఞాత కృతానిక. తెలిసినా తెలియకపోయినా చేసినటువంటి పనుల యొక్క దుష్ఫలితాలన్నీ కూడా నశ్యంతి ప్రదక్షిణాయాం పదే పదే. మనకి ఎలా అనిపిస్తుంది అంటే, ఇక్కడ ఇలా తిరిగితేనే అలా అయిపోతుందా? అంతే కదా, ఏముంది 4 అడుగుల దూరంలో మీరు ఇలా తిరుగుతున్నారు. తిరిగితే నిజంగా ప్రపంచం అంతా మీ కంట్రోల్లోకి వస్తుందా? మీ టీవీ పెట్టెలో ఇడియట్ బాక్స్ కరెంట్ ఎక్కడ తిరుగుతుంది? ప్లగ్లో పెట్టారు, ప్లగ్ నుంచి టీవీ బాక్స్లో తిరిగి మళ్ళా అంతేగా సర్కిట్ అంతే కదా. కానీ ఆ పెట్టెలో ఏముంది? ప్రపంచం అంతా ఉంది. ఉందా లేదా? ఈ టీవీ వస్తూ ఉంటుంది, ఈ టీవీ క్యూ వస్తూ ఉంటుంది, జేబీనే వస్తూ ఉంటుంది. ఇంకా 199 ఛానల్స్ రావాలి, అన్ని ఛానల్స్ లేవు అసలు మనకి కదా. కానీ కరెంట్ ఎక్కడ ప్రదక్షిణ చేస్తుంది? డబ్బాలోనే, డబ్బాలోనే కరెంట్ ప్రదక్షిణ చేస్తుంది. మొత్తము ప్రపంచంలో ఉండేటువంటి జ్ఞానాన్ని తీసుకుంటుంది, దాన్ని ట్రాన్స్మిటర్ గా ఉపయోగించుకోగలిగితే ట్రాన్స్మిట్ కూడా చేస్తుంది. అది ఇక్కడ మనం చేస్తున్నటువంటిది. అంతేకా అది ఒక చిన్న సంఘటన అని మాత్రం అనుకోకండి. ప్లస్ మనం ఎక్కడెక్కడికో వెళ్ళిపోవాలి, ఎంతెంత దూరాన్ని వెళ్ళిపోతే గానీ మనం ఏం సాధించలేము. నువ్వు ఎంత దూరం వెళ్ళినా నువ్వు ఉండేది పృథ్వీగ్రహం మీద, నువ్వు తిరిగేది పృథ్వీగ్రహం మీద. నువ్వు ఎక్కడ పోతావు పోతే తిరుగు పృథ్వీ అంత. కానీ పృథ్వీ చుట్టూ తిరిగినా ఏమవుతుందని ప్రదక్షిణ అవుతుంది. మరి పృథ్వీ ఏం చేస్తుంది? సూర్యుడు చుట్టూ తిరుగుతుంది. అంతేత నువ్వు లక్షలాది మైళ్ళు పృథ్వీగ్రహం మీద తిరిగినా చివరికి నువ్వు చేయగలిగేది ఏంటి అంటే సూర్యుడు చుట్టూ ప్రదక్షిణ. నువ్వు ఎన్ని పనులు చేస్తున్నావు? నువ్వు ప్రెసిడెంట్ కావచ్చు, బిజినెస్ మ్యాన్ కావచ్చు, మాఫియా లీడర్వి కావచ్చు, ఎందుకు పనికిరాలన్నటువంటి కోమాలో ఉన్నటువంటి పేషెంట్ కావచ్చు, చేతులు పళ్ళు పడిపోయి బతికి ఉన్నాను అనే జ్ఞానం లేనటువంటి కోమా పేషెంట్ కావచ్చు, రిక్షా పొందరు కావచ్చు, కారు డ్రైవర్ కావచ్చు, ఏరోప్లేన్ పైలట్ ఇది కావచ్చు. కానీ ఏది చేసినా నువ్వు ఉండేది ఎక్కడ? పృథ్వీ మీదే. పృథ్వీ గారు ఏం చేస్తున్నారు? సూర్యుడు చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. అంతేత నువ్వు ఏం చేస్తేలా నువ్వు చేస్తున్నది ఏంటి? ప్రదక్షిణ. ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అవేం చేస్తున్నాయి? న్యూక్లియర్ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాయి. గ్రహాలు సూర్యుడు చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాయి. ఈ సూర్యుడు గారు ఇంకో మహాసూర్యుడు గారి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాయి. అంటే చివరికి మీరు చేయవలసింది ఏంటి అంటే ప్రదక్షిణ, అంతే కదా. అంతేత ప్రదక్షిణ ఏదో తెలిసి చేసినాం అనుకోండి, మంచి పరకాదు. సైన్స్ కి ఆర్ట్స్ కి తేడా అదే. ఆర్ట్స్ లో ఒక వ్యక్తి చేసినట్టు ఇంకోటి చేయలేదు. షేక్స్పియర్ నవల రాశాడు, షేక్స్పియర్ నవల రాసి నేను షేక్స్పియర్ కంటే కూడా బాగా నవల రాయగలను అని అనుకోలేదు. ఇంకోగలవా కాపీ కొట్టే కాపీ కొట్టచ్చు. మిషన్ లాంగ్వేజ్ దానికి స్కల్ప్చర్ ఏమన్నా మిషన్ లాంటి ఆర్టిస్ట్ మన రవివర్మ ఫారినే ఎందుకు మన దేశంలో కూడా చాలా మంది కళాకారులు ఉన్నారు. కానీ కళాకారుల్ని నువ్వు అధిగమించలేవు, కాపీ కొట్టగలవు. అంటే కాపీ కొట్టి కాపీ అర్థమవుతుంది. కళని అధిగమించలేము, కానీ సైన్స్ గ్యారంటీగా అధిగమిస్తేనే నువ్వు ముందుకెళ్తావు. డాల్టన్ చెప్పింది కాదు అంటేనే నేల్స్ బోర్, నేల్స్ బోర్ కాదు అంటేనే మ్యాక్స్ ప్లాంక్, మ్యాక్స్ ప్లాంక్ చెప్పింది కాదు అంటేనే ఐన్స్టీన్. నేటి నేటి వచ్చిన నిగమాలు అది సైన్స్ అంటే చాలా స్పష్టంగా వేదాల్లో చెప్పబడింది. అంటే మనం ఏమని అర్థం చేసుకుంటాం? అసలు ఈ ప్రపంచం అంతా లేదు అంటున్నాడు. మీరు ఒక రహస్యం అర్థం చేసుకోండి, ఇందుకు ఆ లాజిక్ మనుషులకి అర్థం కాదు. నిజంగానే కనుక ఇది మాయ అయిందంటే, ఈ సృష్టి మాయే అయ్యంటే, శంకరాచార్య వారు దాని గురించి ప్రచారం చేయవలసిన అవసరం లేదు. లాజిక్ అర్థం చేసుకోండి. అక్కడ ఇది మాయ అంటున్నాడు కదా. మాయ అంటున్నవాడు ఏం చెప్తున్నాడు? నువ్వు భ్రమలో ఉన్నావు నాయన, భ్రమ పోతే మాయ లేదు. అంతేకా మాయ పోయినటువంటి వాడు భ్రమ పోగొట్టుకోవాలి అని చెప్తే వాడికి మాయ ఉందా లేదా? కొంచెం ఆలోచించండి, లాజిక్ ఆలోచించండి. అంటే ఇక్కడ నేను శంకరాచార్య వారి యొక్క అద్వైతాన్ని తప్పు అంటున్నాయి, మనం అర్థం చేసుకుంటున్నటువంటి అద్వైతం తప్పు అంటున్నారు. ఎందుకంటే ఆయన మహాభక్తుడు, ఆయన ఎంతో అందంగా రాసినటువంటి దైవీ స్తోత్రం అంత అందంగా మనకు ఇంకోటి రాసినట్టు లేదు. లోపల ఆర్తి లేకుండా, లోపల భగవంతుడి మీద ప్రేమ లేకుండా అంత అందంగా ఒకరు రాయలేదు. అంతేకాదు ఆయన చెప్పిన మాయ ఏంటి అంటే, నువ్వు ఏ సృష్టితో సృష్టిని చూస్తున్నావో అది తప్పు, అది మాయ. నీ దృష్టి మాయ, నీ వ్యక్తిగతమైనటువంటి దృష్టి తప్పు. కానీ సృష్టి తప్పు కాదు, ఆ సృష్టి అలా అనవసరంగా సాగిపోతూనే ఉంటుంది అనాదిగా. ఎందుకు దీని గురించి ఎంత స్పష్టంగా చెప్తున్నాను అంటే, సృష్టి ముక్తి మాకి బాధ్యత లక్షణం లేదు, మేము దీని నుంచి పారిపోతాము అనేటువంటి వాడు పరమమూర్తుడు. మనం చేసేస్తాం ఇక్కడ, నేను వాదించడమే వాదించుకోండి, అది అర్థం చేసుకోండి. ఇది మీకు నచ్చితే ఈ యాంగిల్ లో జీవించదలుచుకున్న వాళ్ళకి ఇదంతా కూడా అర్థమవుతుంది. అదేంటి శామ్యాల బండ ఇప్పుడు ఇంకోటి వచ్చింది వేస్తారు అక్కడ వేయనివ్వండి వేయనివ్వండి వెంటనే మీరు వెతుకోండి మీతో ఇంకా యాని కానిక పాపాన్ని జాత జ్ఞాత కృతానిక తాని సర్వాన్ని నశ్చంతే ప్రదక్షిణాయాం పదే పదే. అంటే నువ్వు చేస్తున్నటువంటి పని ఒక ప్రదక్షిణ అని తెలిస్తే నీకు ఏ విధమైనటువంటి పాపము అంటదు. అందుకు ఇది చెప్తుంది ఈ మాయా ఉదాహరణ శంకరాచార్య వారి అది ఎందుకు చెప్పాను అంటే, ఇది ప్రదక్షిణ అనుకుని నువ్వు చూస్తే దాంట్లో నీకు ఏ విధమైనటువంటి ఇన్వాల్వ్మెంట్ ఉండదు. మరి ఆ ప్రదక్షిణ ఎలా చేస్తాము, ఎందుకు చేస్తాము అనే దానికి ఇక్కడ మనం చేస్తున్నటువంటి ఉదాహరణ అర్థం చేసుకోండి. ఇక్కడ మనం రెండు తత్వాల మీద ఆధిపత్యం వహించడానికి, రెండు తత్వాలని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒకటి జలతత్వము, ఇంకోటి అగ్నితత్వము. ఈ సునామీ అనేటటువంటి అల క్వేక్ దేని వల్ల వస్తుంది, వాల్కెనో బర్స్. వాల్కెనో అంటే జ్వాలామృతి అంటే అగ్ని. ఎక్కడ బర్స్ట్ అవుతుంది అది, నీళ్లలో బర్స్ట్ అవుతుంది. సజల శ్రద్ధ ప్రఖర ప్రజ్ఞ. అందువల్ల నువ్వు నీటిని కనుక సవ్యంగా ఉపయోగించుకోగలిగితే, అంటే ఏంటి నీటిని అగ్నిని నీటిగా నీటిని కరెక్ట్ గా ఉపయోగించుకోగలిగితే పృథ్వీ ఈ యొక్క దీక్షలలో నాలుగు దీక్షలు మనం పూర్తి చేసేసుకుంటాం. ఇది మళ్ళీ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు ప్రదక్షిణ చేస్తూ ఉంటే ఏం జరుగుతూ ఉంటుంది అంటే, ఒక్కొక్క దీక్ష మీరు పైకెక్కుతూ ఉంటారు. ఇందాక నేను చెప్పింది అర్థమైంది కదా, ప్రదక్షిణగా గుర్తించి ఏ పనైనా నువ్వు చేస్తే నీకు పాపము అంటదు, అంటే నీకు కష్టాలు రావు. ఫస్ట్ పాయింట్ అది. రెండో పాయింట్ ఇక్కడ ఏం చెప్తున్నాను నేను, ప్రదక్షిణములు కరెక్ట్ గా చేసుకోగలిగితే మీరు నాలుగు దీక్షలు దాటేస్తారు. మొదటి దీక్ష, రెండవ దీక్ష, మూడవ దీక్ష, నాలుగవ దీక్ష. ఈ దీక్ష విజ్ఞానాన్ని కూడా కొన్ని వందల సంవత్సరాల నుంచి మహాత్ములు దీన్ని మానవ జాతికి అందజేయడానికి ప్రయత్నిస్తున్నారు. భక్తులు భగవంతుడి మీద విశ్వాసము ఉన్నవాళ్ళు తప్ప మిగతా వాళ్ళంతా ఈ దీక్షను పట్టుకోగలుగుతున్నారు, ముఖ్యంగా సైంటిస్టులు. అంతేత ఖచ్చితంగా ఈనాడు ఉన్నటువంటి సైంటిస్టులు అందరూ కూడా పూర్వకాలపు ఋషులే. అది ఏమిటో అర్థం చేసుకోండి. మీరు మొదటి దీక్ష వల్ల మీరు పృథ్వీ తత్వాన్ని దాటేస్తారు. సైంటిస్టుల యొక్క త్వరవ వల్ల పృథ్వీ తత్వం మీద ఇప్పుడు పరిపూర్ణమైనటువంటి ఆధిపత్యం మనకి వచ్చినది. అర్థమవుతుంది కదా, మొదటి దీక్ష అంటే ఏంటి, పృథ్వీ తత్వం మీద పరిపూర్ణమైనటువంటి ఆధిపత్యము బాహ్య జగత్తులో వచ్చేసినది. బాహ్య జగత్తులో ఎప్పుడైతే మనకి పరిపూర్ణమైనటువంటి పృథ్వీ తత్వము మీద ఆధిపత్యం వచ్చిందో, అప్పుడు రేడియో యాక్టివిటీ డిస్కవర్ చేయబడినది. అంటే ప్రకృతిలో ఎప్పుడైతే రేడియో యాక్టివిటీ వచ్చిందో, ఆ క్షణం నుంచి ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి పదార్థానికి, వ్యక్తికి, ప్రాణికి కూడా మొదటి దీక్ష సుసంపన్నము అయిపోయినది. అది గుర్తుంచుకోండి. ఎంత అర్థం అవుతుంది అన్నది నేను తర్వాత ఆలోచించదు కానీ ప్రస్తుతం దీన్ని అర్థం చేసుకోండి. అంటే రేడియో యాక్టివిటీ ఎప్పుడు తీసుకోవాలి అంటే అరౌండ్ 1904 1905 1896 హెన్రీ బెక్కెరెల్ ఎక్స్పెరిమెంట్స్ అనుకోండి. సంచేత మనం ఒక దశాబ్దంగా దాన్ని తీసుకోదలుచుకుంటే 1895 to 1905 అని చెప్పుకోవచ్చు మనం దశాబ్దం. ఆ దశాబ్దంలోనే మొత్తం ఎక్స్రేస్, రేడియో యాక్టివిటీ రేజ్, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రికల్ ఫినామినా అన్ని ఆ దశాబ్దంలో ఇంక్లూడింగ్ అటమ్ బాంబ్, ఆ రేడియో యాక్టివిటీ యొక్క ఇది ఎఫెక్ట్ మనం కనిపెట్టుకోగలిగాం. రేడియో యాక్టివిటీ అంటే ఏంటో అర్థం చేసుకోండి. ప్రకృతిలో ఉన్న ఒక పదార్థం నుంచి లేకపోతే కొన్ని పదార్థాల నుంచి ఏ విధమైనటువంటి మన కంట్రోల్ లేకుండా నిరంతరము శక్తి ఆవిర్భావము. యురేనియం ఉంది, యురేనియం ఉంది, పొలోనియం ఉంది, ఇవంతా కూడా రేడియో యాక్టివ్ పదార్థాలు. ఈ రేడియో యాక్టివ్ పదార్థాలు ఉన్నాయంటే అర్థం ఏంటన్నమాట, వాటిలోంచి నిరంతరము మూడు రకాలైనటువంటి శక్తి ధారలు బయటకు వస్తూ ఉంటాయి. దాన్ని సైంటిస్టులు ఏం పేరు పెట్టారు అంటే ఆల్ఫా, బీటా, గామా. మన వాళ్ళు సత్వ, రజ, సమ గుణాలు అని పేరు పెట్టారు. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అని పేరు పెట్టారు. పదార్థము, జీవితము, చేతనత్వము, ట్రిప్లిసిటీ, ఎక్కడెక్కడ మూడు మూడు ఉన్నాయో అవంతా కూడా భౌతిక పదార్థంలో సైంటిస్టులు ఉపయోగించేసుకున్నారు. వృద్ధి మీద పరిపూర్ణమైనటువంటి ఆధిపత్యం వచ్చేసింది బాహ్య జగత్తులో. కానీ అంతర్ జగత్తులో మన శరీరాల మీద మనకి ఏ విధమైనటువంటి ఆధిపత్యము లేదు. ఎలా అర్థమవుతుందా? బాహ్య జగత్తులో మీరు, నేను ఈ మాటలు మాట్లాడుతున్న టైంకే ఆర్గానిక్ కెమిస్ట్రీ వాళ్ళు 200 కొత్త పదార్థాలను కనిపెట్టి ప్రపంచానికి అందజేస్తున్నారు. ఈ చెప్పిన ఈ ఐదారు ఆర్గానిక్ కెమిస్ట్రీ ల్యాబ్స్ లో ఇంతవరకు ప్రపంచంలో లేనటువంటి ఈ 5-6 నిమిషాల్లో 200 కొత్త పదార్థాలు ప్రపంచానికి అందజేస్తున్నారు. అలాగే రోజుకి 8,000 పదార్థాలు వస్తున్నాయో ఏమి జరుగుతుందో లెక్కలేదు మనకి. ఇంకా వైజ్ఞానికులు ఏం చేయగలుగుతున్నారు? పదార్థాన్ని ఇష్టం వచ్చినట్టు కలిపి కొత్త కొత్త పదార్థాన్ని ఏర్పరుస్తున్నారు. ఆ ఏర్పరుస్తున్నటువంటి పదార్థాల్లో ప్లాస్టిక్ లాంటి కొన్ని పదార్థాలు ఉన్నాయి. అది తర్వాత తర్వాత పంప ముంచుతుంది. అంతేత ప్లాస్టిక్ ని యూజ్ చేయకూడదు అని చెప్తున్నప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ప్లాస్టిక్ ని యూజ్ చేయకుండా ఉండలేకపోతున్నాం. ఇంకా ఎక్కువ అవుతున్నట్టు అనిపిస్తుంది తప్ప. అలాగే సిగరెట్, టీ, కాఫీ, ఆల్కహాల్స్ మంచివి కాదు, అది మన ఆరోగ్యానికి మంచిది కాదు అన్నా ఎంత మూర్ఖమో మనం. ఖచ్చితంగా అది అమ్ముడవుతూనే ఉంది. అమ్ముడవుతూనే ఉందా అంటే మనం మూర్ఖమే కదా. మీ పెళ్ళం పిల్లలకి ఎవరే స్లో పాయిజనింగ్ రా అయ్యి అంటే వాడికి ఎంత కోపం వస్తుందో. ఒక వ్యక్తికి మనం స్లో పాయిజనింగ్ ఇచ్చేసి రోజు మీ పెళ్ళం పిల్లలకి పెట్టవయ్యా నువ్వు తీసుకుంటూ ఉండు అంటే చేస్తామని కూడా మరి ఇళ్ళలో సిగరెట్ తాగుతుంది స్లో పాయిజనింగ్ ప్రపంచంలో ఎవరినైనా అడగండి. రోడ్డు మీద సిగరెట్లు కాలుస్తూ వెళ్తున్నారు, ఎవరు ఏం చేయలేకపోతున్నారు. అంటే మానసిక బలహీనత, శారీరక బలహీనత, శరీరానికి లొంగిపోయినటువంటి బలహీనత, దాని నుంచి మనం అధిగమించాలి. అందుకు అమలు పెట్టుకునేది ఏ రోజు మనం పెట్టుకుంటున్నాం 2 లీటర్ల నీళ్లు తాగుతాను, టీ కాఫీలు తాగాను. టీ కాఫీలు తాగడం అంటే సిగరెట్లు, కూల్ డ్రింక్స్ అవంతా ఆటోమేటిక్ గా కట్టే. అంచేత ఇవంతా నియమాలు కాదు, ఇది సెవెన్ ట్యాంక్ ఉన్నవాడు ఫాలో అవ్వాల్సినటువంటి అతి చిన్నవి. అది మీరు చేస్తూ ఉంటే మీరేదో పెద్ద గొప్పగా చెప్పుకోకండి. నేను ఎంత చేస్తున్నా, నేను సిగరెట్ తాగటం లేదు అంటే నేను మిషన్ తాగటం లేదు అనవడే నన్ను గొప్పగా చెప్పుకుంటే ఏమంటావు నువ్వు? ఏమంటారు మీరు అండి? మూర్ఖాలిగా అంటాం. నేను చెప్పుకోవాలయ్యా బాబు, అది ఎలాగో నువ్వు చేయకూడదు అని. అంతేనా ఈ పృథ్వీతత్వం మీద బాహ్య జగత్తులో వచ్చినటువంటి ఆధిపత్యం ఎందుకు వచ్చింది? సైంటిస్టులు ప్రతి పదార్థాన్ని 100% ప్యూర్ గా పట్టుకునేటటువంటి ప్రక్రియ కనిపించారు. ప్యూర్ హైడ్రోజన్, ప్యూర్ హీలియం, ఏ పదార్థమైనా 100% ఫ్యూజ్ చేస్తేనే ఆ ఎలిమెంట్ ఒప్పుకుంటాం మనం. ఐరన్ రావాలి, మట్టిలో ఐరన్ ఉంది, ఎంత ఇస్తాం ఎలిమెంట్ దాన్ని ప్యూరిఫై చేస్తాం. ప్యూరిఫై చేసాక అది ప్యూర్గా వచ్చిన తర్వాత దాంతో మనకు కావాల్సినటువంటి చేసుకుంటాం. అర్థమవుతుంది కదా? ఈ ప్యూరిఫికేషన్ అనేటటువంటి ప్రాసెస్ అగ్ని నీరు వల్ల జరుగుతుంది. అగ్ని నీరు వల్ల మాత్రమే ప్యూరిఫికేషన్ జరుగుతుంది, అది గుర్తుంచుకోండి. అందుకే మనం ఇప్పుడు ఉపయోగించుకునేటటువంటి ఈ ప్రదర్శనాలు మనని ప్యూరిఫై చేయటం మాత్రమే కాదు, ప్రపంచాన్ని కూడా ప్యూరిఫై చేస్తాయి, అది అర్థం చేసుకోండి. ఇంకా సైంటిస్ట్ ఒక ప్యూర్ ఐరన్ కనుక అందజేయగలిగితే ప్రపంచం అంతటా ఐరన్ ని ఉపయోగించుకోగలుగుతుంది. తయారు చేసేది ఒక ఫ్యాక్టరీలో అది, కానీ తయారైనటువంటి ఐరన్ ప్రపంచం అంతా ఉపయోగించుకుంటాం. అంతే ఎక్కడ మీరు ప్రదక్షిణాలు చేస్తూ ఉండి ఉండవచ్చు, కానీ దీని ఎఫెక్టే ప్రపంచం అంతటా ఉంటుంది. ఇక్కడ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇందులోంచి అయినా దాగి ఉన్నటువంటి దాన్ని బయటికి తీయాలి అంటే చర్మింగ్ ప్రాసెస్ అని ఒక ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు మధ్యలో ఉంది, మధ్యలో నుంచి వెన్న తీయాలి. ఇలా 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 తిప్పితే సరిపోదు. ఏం చేస్తాం? యాంటీ ప్రాసెస్ ఉండాలి. అంతే మన ప్రదక్షిణాల్లో కూడా యాంటీ ప్రాసెస్ ఉంది. ఒక ప్రదక్షిణ సవ్య దిశలో జరుగుతుంటే ఇంకో ప్రదక్షిణ అపసవ్య దిశలో జరుగుతూ ఉంటుంది. అంతే చర్మింగ్ జరుగుతుంది అని గుర్తుంచుకోండి. ఆ 8 అనేటటువంటి అంక వస్తేనే పరిపూర్ణమైనటువంటి భీష్ముడైన ఆవిర్భవిస్తాడు, లేకపోతే పరిపూర్ణమైనటువంటి కృష్ణుడు అయినా ఆవిర్భవిస్తాడు. కృష్ణుడు 8వ వాడే, వాళ్ళ సంతతిలో భీష్ముడు కూడా వాళ్ళ సంతతిలో 8వ వాడు. ఆ చర్మింగ్ ప్రాసెస్ జరుగుతుంది ఇక్కడ, అది అర్థం చేసుకోండి. మీరు అది అది మీకు తెలిస్తే ఓకే, తెలియకపోయినా ఇలా 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 అంటే ఖచ్చితంగా అదే ఫలితం వస్తుంది. ఇంకాస్త మీరు డీప్గా వెళ్ళగలిగితే ఇది సముద్ర బంధన అని కూడా తెలుస్తుంది. యాక్చువల్గా ఇప్పుడు సముద్ర బంధనం జరిగింది, జరగబోతున్నది. సముద్ర బంధన అయినా సునామీ అండి, కొద్దిగా బాధిస్తుంది. దీన్ని అవగాహన చేసుకోండి. మీరు మీరు ప్రదక్షిణాలు చేస్తున్నప్పుడు దీని వెనకాత ఇంత సైన్స్ ఉండటమే కాకుండా ఇంకొక సైన్స్ ఉంది దీని వెనకాతల. ఎక్కడైతే ప్రఖరత ఉంటుందో, ప్రఖరత అంటే తీక్షణత ఉంటుందో, ఎక్కడైతే వేడి ఉంటుందో, ఎక్కడైతే వెలుగు ఉంటుందో, దాని చుట్టూ ప్రదక్షిణాలు ఆటోమేటిక్ గా జరుగుతాయి. ఆ ప్రదక్షిణాలు ఎప్పుడైతే జరుగుతాయో ప్రదక్షిణ చేస్తున్నటువంటి చేతనత్వము చనిపోతుంది. ప్రదక్షిణ చేస్తున్నటువంటి చేతనత్వము చనిపోతుంది. చనిపోవటం అంటే చనిపోవటం అంటే ఏంటి? కింద స్థాయి నుంచి పై స్థాయికి వెళ్ళటం. అంతవరకు ఒప్పుకుంటారు కదా? అది అర్థం అవ్వకపోతే మీరు ఇబ్బంది పడతారు. ఒక వస్తువు చనిపోయింది అంటే అర్థం ఏంటి అంటే ప్రకృతిలో అది అంతకంటే పై స్థాయికి వెళ్తే ఒక మనిషికి కిందకి వెళ్ళేటటువంటి హక్కు ఉంది, దాన్ని వాడు పూర్తిగా ఉపయోగించుకుంటున్నాడు అని నాకు నమ్మకం. ఒక మనిషే కిందకి చూపాడు, మిగతా జంతువులు కానీ మిగతా ప్రాణులు కానీ ఏదైనా తన శరీరాన్ని వదిలేస్తే అంటే చనిపోతే అవి పై స్థాయికి వెళ్తాయి. ఎక్కడెక్కడ వెలుతురు ఉంటుందో అక్కడ మీరు చూశారా పురుగులు ఏం చేస్తుంటాయి? చూశారు ఎప్పుడైనా ప్రదక్షిణ చేస్తుంటాయి. ప్రదక్షిణ చేసి చేస్తే ఏమవుతాయి? అప్పుడు ఏముంటాయి అవి? నెక్స్ట్ అయిపోతాయి కదా, నువ్వు పడిపోవాలి. నువ్వు ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఆ 8 అనేటటువంటి బిందువు ఒకటి వస్తుందిగా, ఈ బిందువు వస్తుంది కదా, ఈ బిందువు దగ్గర మీ చేతనత్వం మారుతూ ఉంటుంది. ఆటోమేటిక్ గా మారుతుందని మీకు తెలిసినా తెలియకపోయినా. అందుకే యాని కానిక పాపాన్ని జ్ఞాత జ్ఞాతకృతానిక తాని సర్వాణి నశ్యంతి ప్రదక్షిణాయాం పదేపదే. అంతేత ప్రదక్షిణకి ఏమిటి ఉంటుంది? ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, స్టార్టింగ్ పాయింట్ నుంచి ఒక ఎండ్ పాయింట్ వస్తాం, మళ్ళీ ఎండ్ పాయింట్ నుంచి స్టార్టింగ్ పాయింట్ వస్తాం, అంతే కదా? ప్రదక్షిణ అంటే ఒక బిందువు నుంచి స్టార్ట్ చేస్తాం మనం, అలా ఒక చోటకి వెళ్తాం, మళ్ళీ అక్కడి నుంచి అందువల్లనే ఇల్లు కట్టుకోవటం మీద అంత మోహం మీకు, సొంత ఇల్లు ఉండాలి అని. ఎందుకంటే సొంత ఇల్లు ఉంటే లాభం ఏంటి? అక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు, ఎక్కడికైనా వెళ్తారు, మళ్ళీ బజార్కి వెళ్తారు, ఇంటికి వస్తారు, ఆఫీస్కి వెళ్తారు, ఇంటికి వస్తారు, సినిమాకి వెళ్తారు, ఇంటికి వస్తారు, కిడ్నీ పార్టీకి వెళ్తారు, ఇంటికి వస్తారు. కదా, అంటే ఈ ప్రదక్షిణ ఎలా ఉంది? ఒక పద్మంలాగా తయారవుతూ ఉంటుంది. అంచేత నీకు తెలియకుండానే పద్మాలు ఏర్పరచుకుంటున్నారు మీరు. ప్రదక్షిణ అంటే అంతే కదా, ఎంతవరకు వెళ్తావో అంతవరకు వెళ్ళి మళ్ళీ తీసుకుం బ్యాక్. యాని కానిక పాపాలి జ్ఞాత జ్ఞాత కృతానిక కాని సర్వాణి నశ్యంతి ప్రదక్షిణాయా పదేదు. దీన్ని అవగాహన చేసుకుంటూ మనం ఇప్పుడు చేస్తున్నటువంటి ఆ ప్రదక్షిణాన్ని కాస్త జాగ్రత్తగా గమనించుకోండి. ఎందుకని మనం చేయిస్తున్నాము, ఎందుకు అలాగే చేయాలి? మొట్టమొదట మనకు కనిపించేది ఏంటంటే ఐదు గురు తిరుగుతూ ఉంటారు అంతే కదా. ఐదు గురు తిరగడానికి కారణం ఏంటంటే అక్కడ పంచతత్వాల యొక్క ప్రతినిధులుగా వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్లే ఎందుకు పంచతత్వాల ప్రతినిధులు అవుతారు? నువ్వు ఎన్నుకున్న ఒకడు ఎడ్యుకేషన్ మినిస్టర్ అవుతాడు, నువ్వు ఎన్నుకున్న ఒకడు చీఫ్ మినిస్టర్ అవుతాడు. నువ్వు ఎన్నుకోకపోతే ఒకడు వాడు చీఫ్ మినిస్టర్. అలాగే మనం ఎన్నుకుంటున్నాం వాళ్ళని ఐదు తత్వాల ప్రతినిధులుగా. నువ్వు ఎన్నుకోకపోతే ఎవరు, ఎన్నుకుంటే అవుతారు, అందుకని ఎన్నుకుంటున్నాం మనం. అంతేత నేను ఎన్నుకుంటే అయిపోతారా? ప్రైమ్ మినిస్టరే నువ్వు ఎన్నుకుంటే అయిపోయినప్పుడు పంచతత్వాల ప్రతినిధిగా వాడు ఎందుకు అవ్వదు? అవగాహన అవుతుందా? మనం ఎన్నుకోవటం ఉంటుందంటే ఇంకేత మనం ఇప్పుడు ప్రస్తుతం మనకి పంచతత్వాల ప్రతినిధి ఎవరు? వాళ్ళు. వాళ్ళ రిక్వెస్ట్ మనం ఉండనివ్వండి అంటే కదా, డిఫరెన్స్ ఉంటాం, మళ్ళీ మనం ఆ కోర్టులోకి వెళ్తూ ఉంటాం. అంతేత ఈ పంచతత్వాలు మీద మన బదులు వాళ్ళు చేసేటటువంటి ప్రయత్నాలు ఫలితమిస్తుంది. ఇది ఎలా ఇస్తుంది, ఏ విధంగా ఇస్తుంది అనేటటువంటి దానికి జనరల్ బాడీ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి పెద్ద పెద్ద కంపెనీలకి. మీరు ఎవరైనా షేర్ మార్కెట్ హోల్డర్స్ అయి ఉంటే మీకు వస్తూ ఉంటాయి, మీరు అబ్జర్వ్ చేయరు జనరల్ బాడీ మీటింగ్ ఉన్నాయా మీరు రండి అని. వాళ్ళేదో వెన్యూ టైం ప్లేస్ తీసుకెళ్ళి దాని కింద ప్రాక్సీ అని ఉంటుంది. ప్రాక్సీ అంటే ఏంటి, ఒకవేళ నువ్వు రాకపోతే మారడం కావా, నీ బదులు ఎవరినో ఒకరిని పంపించు, నువ్వు చెప్పదలుచుకున్నది వాడు చెప్తాడు, నీ బదులు వాడిని మేము ఒప్పుకుంటున్నాము అని. పెద్ద పెద్ద కంపెనీస్లోనే అది ఒప్పుకుంటూ ఉంటే ఇక్కడే ఉంది అదే. అంతే వాళ్ళందరూ ఎవరు కలిపి ప్రాక్సీలు అనమాట, మన పంచతత్వానికి వాళ్ళు ప్రాక్సీలు. వీళ్ళు ఏం చేస్తున్నారు, నవగ్రహాలు చుట్టూ తిరుగుతున్నారు. ఇక్కడ తొమ్మిది గ్రహాలకి సంబంధించినటువంటి ఒక పట్టిక వేసి ఉంది. ప్రతి దేవాలయాలలో ఇదివరకు నవగ్రహ ఏమంటారు పీఠం ఉండేది, నవగ్రహ మండపం ఉండేది. ఇప్పుడు దేవాలయాల్లో ఉంచడం లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాడు ఏ దేవతను పెట్టుకోదలుచుకున్నారు ఆ దేవత తప్ప మిగతా ఉండకూడదు. అది తప్పు తప్పది. ప్రతి దేవాలయాల్లో కూడా ఖచ్చితంగా నవగ్రహ మండపం ఉండి తీరాలి. ఎందుకు నవగ్రహ మండపం ఉండి తీరాలి? మన శరీరంలో ప్రకృతి యొక్క శక్తులను తొమ్మిది ద్వారాల నుంచే మనం తీసుకోగలుగుతాం. యాక్చువల్గా మనకి ప్రస్తుతం తెలిసింది ఏంటంటే అధోముఖంగా ఉన్నటువంటి యూరిన్ అని మన ద్వారాల్లో అధోముఖం అక్కడి నుంచి మనం ఏం తీసుకోవటం లేదు. అక్కడి నుంచి మనం ఏం చేస్తాం, ఎక్స్క్రీషన్ బయటికి పంపిస్తాం. పైన ఉన్నటువంటి ఈ వేదింటి ద్వారా రెండు చెవులు, రెండు కళ్ళు, రెండు నాసికారంధ్రాలు, నోరు ద్వారా మనం తీసుకుంటూ ఉంటాం. అంచేత ఏడు గ్రహాల నుంచి తీసుకుంటూ ఉంటాం, రెండు గ్రహాల నుంచి విసర్జన చేస్తూ ఉంటాం. ఆ విసర్జన చేసేటటువంటి గ్రహాలు రాహువు కేతువులు. రాహువు కేతువు వదిలిస్తే గ్రహించే రెండు ఉన్నాయి, ఏడు. అని ఏడు గ్రహాలు మనం ఏడు రోజులుగా ఉపయోగించుకుంటూ ఉంటాం. అక్కడ వాటికి సంకేతాలు అయినటువంటి కొన్ని సింబల్స్ పెట్టబడి ఉన్నాయి. ప్రదర్శన చేసుకునేటువంటిప్పుడు వాటిని కాస్త జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. ఏ రోజు ఏ విధమైనటువంటి ప్రమాదం ఉన్నా, ఏ రోజు ఏ విధమైనటువంటి గ్రహము మీకు అనుకూలంగా లేకపోయినా, ప్రత్యేకంగా వాటి గురించి ఈ శాంతి పూజలు అవి మీరు చేయక్కర్లే. ఈ పరిక్రమ చేస్తూ ఉంటే అవి ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటాయి. కానీ కనీసం ఎంత, పొద్దున్న 112 సార్లు చేసుకోవాలి, సాయంత్రం 108 సార్లు చేసుకోవాలి, అంతకంటే తక్కువ పనికిరాదు. కానీ మీకు అర్థమైపోయి ఉంటుంది, 112 ప్రదక్షిణాలు అన్న సంఖ్య పెద్దదిగా కనిపిస్తోంది తప్ప ఆ ప్రదక్షిణ చేయడానికి మీకు అరగంట కంటే ఎక్కువ పట్టకండి. అంటే యాక్చువల్ గా చెప్పింది ఏంటంటే పొద్దున్న 1 గంట సేపు, సాయంత్రం 1 గంట సేపు మీరు ప్రదక్షిణాలు చేసుకుంటే యాని కానిక పాపాన్ని జాత జాతకృతానిక కాని సర్వాణి నచ్చి ప్రదక్షిణాయాం పదే సర్వము నాశనమైపోతాయి పాపాలన్నీ కూడా. అది కూడా కాకుండా సూర్యుడు ఎక్కడైతే కట్టుబడి ఉంటాడో అక్కడ మనం అగ్నిని స్థాపిస్తున్నాం. సూర్యుడు, చంద్రుడు, అగ్ని, ఇవి మూడు ప్రకృతిలో మనకి కనిపించేటటువంటి విశేషమైనటువంటి శక్తులు. ప్రకృతిలో మనకి కనిపించేటటువంటి ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం, లైట్, సౌండ్, ఏ రకాలైనటువంటి శక్తులైనా మీరు చెప్పుకోండి, ఈ శక్తులన్నీ కూడా ఈ మూడింటి మీదే ఆధారపడి వస్తాయి. సూర్యుడి మీద, చంద్రుడి మీద, అగ్ని మీద. సూర్యుడు చంద్రుడిని ఉపయోగించుకోవటం మనం నేర్చుకున్నాం. ఎలా నేర్చుకున్నాము అంటే మనం కుడికన్ను ఉపయోగించుకోగలము, మనము ఎడమ కన్ను ఉపయోగించుకోగలము. తెలిసినా తెలియనా యాక్చువల్ గా మనం ఉపయోగించుకోవటం లేదు, వాటి ద్వారా ఉపయోగించే జ్ఞానాన్ని గమనిస్తున్నాం. ఇవాళంత కంట్రోల్ మీకు కుడికన్ను ఎలా ఉపయోగించుకోవాలో, ఎడమకన్ను ఎలా ఉపయోగించుకోవాలో ఇంకా తెలియదు. కుడికన్ను ఉపయోగించుకుంటే సూర్యుడిని ఉపయోగించుకున్నట్టు లెక్క, ఎడమ కన్నును ఉపయోగించుకుంటే చంద్రుడిని ఉపయోగించుకున్నట్టు లెక్క. మరి సూర్యుడు చంద్రుడిని ఉపయోగించుకోగలిగినప్పుడు ప్రకృతి మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనం వచ్చినటువంటి ఉత్సంగ తరంగాలు సూర్యచంద్రుడు యొక్క క్లాస్ వల్లే కదా వచ్చేది. సముద్రంలో వచ్చేటటువంటి టర్బైన్ టైడ్ దేని మీద ఆధారపడి వస్తాయి? చంద్రుడు సూర్యుడి దాని మీదేగా. అంతేత ఆ కన్నును ఉపయోగించుకోవటం కనుక మనకి వస్తే ప్రకృతిని మీరు శాసించవచ్చు, ఖచ్చితంగా మీరు శాసించగలరు. అందుకే శక్తి అంతా కను సంఖ్యలో ఉంది అంటారు. నిజంగా పవర్ ఉన్నటువంటి వాడు కళ్ళతోనే శాస్త్రం చేస్తాడు. పవర్ లేనటువంటి వాడు ఎంత గొంతుకు ఆడిచినా ఏం జరగదు. కానీ కొంచెం శక్తి ఉన్నటువంటి వాడు కాస్త కోపంగా చూశాడు అనుకోండి, ఎక్కడ వాళ్ళు అక్కడ నవ్వు ముంచేస్తాడు కదా. వాడు కాస్త అలా నవ్వు ముఖంతో కనిపించాడు అనుకోండి, ఇన్నిటి ఎక్కేస్తాం. అంటే కళ్ళ ద్వారా ఆ తేడా చూస్తున్నాయి కదా. కానీ ఇవి రెండు మనం తెలుసో తెలియకో, చేతో చేత కాకుండా ఉపయోగించుకుంటున్నాం. కానీ అగ్నిని ఉపయోగించుకోవటం మనం మర్చిపోయాం. బాహ్యమైనటువంటి అగ్ని మనం ఉపయోగించుకుంటున్నాం. ఈ బ్లాస్ట్ ఫర్నెస్లు, బెస్టినర్ కన్వర్టర్లు అర్థమవుతుందా? సైన్స్ లో మనం ఉపయోగించుకునేది, ఇంట్లో వంట వండుకోవడానికి ఉపయోగించుకునేది, సిగరెట్ వెలిగించుకోవడానికి ఉపయోగించుకునేది, అగ్నిపుల్ల తీస్తే వెలిగేది, ఇదంతా బాహ్యంగా ఉన్నటువంటి అగ్ని మనం ఉపయోగించుకుంటున్నాం. ఇక్కడ మన ఆజ్ఞాశక్తి దగ్గర ఉన్నటువంటి అగ్ని ఉపయోగించుకోవడానికి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందుకని అక్కడ మనం దీపం వెలిగిస్తున్నాం. ఆ దీపం వెలుగుతూ ఉండాలి. దానికి కండిషన్ ఏం చెప్పాను అంటే, నేను 7 వస్తువులు కలిపి 1 వస్తుగా మార్చేయండి, 7 వస్తువులు పెట్టండి, 1 వస్తుగానే వెలిగించండి. దాన్ని అదే అలాగే పెట్టారు అక్కడ వాళ్ళు. 7 ఎందుకు అంటే ఇక్కడి నుంచి వచ్చింది ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడి నుంచి వచ్చింది ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడి నుంచి వచ్చింది ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడి నుంచి వచ్చింది ఇక్కడికి వెళ్ళాలి. అది 7 వస్తువులు. 2 చెవుల్లోంచి వచ్చేవి, 2 కళ్ళల్లోంచి వచ్చేవి, 2 నాసికారంలోంచి వచ్చేవి, 1 7 వచ్చాయి కదా. ఈ 7 కలిపితే వచ్చేటటువంటి జ్యోతి అది. అంటే జ్ఞానము అనేది పెద్దది మీకు ఈ 7 ద్వారా వస్తుంది. చెవుల ద్వారా అయినా వస్తుంది, కళ్ళ ద్వారా అయినా వస్తుంది, ముక్కు ద్వారా అయినా వస్తుంది, లేకపోతే నాలుక ద్వారా అయినా వస్తుంది. ఆ జ్ఞానాగ్ని ఉపయోగించుకునే విధానం ఆటోమేటిక్ గా ఈ ప్రదక్షిణాల వల్ల వస్తుంది. ఇంకా మీరు ఆ దాంట్లో పైకి వస్తే పైన ఏం పెట్టబడి ఉన్నాయి, అగ్ని మీద గురుపాదులు పెట్టబడి ఉన్నాయి. కొంచెం బ్రెయిన్ స్ట్రక్చర్ అది తెలిసినటువంటి వాడికి ఏం అర్థమవుతుందంటే, కరెక్ట్ గా ఇక్కడ ఈ ప్లేస్ లో ఈ రెండు కాళ్ళు ఇంతలాగా విస్తరించి ఉంటాయి మన బ్రెయిన్స్ లో. ఎప్పుడైనా అనాటమీ గురించి మనం అది చదువుకున్నప్పుడు మన పాదాల నుంచి వచ్చేటటువంటి స్పర్శ బ్రెయిన్ లో ఈ ఏరియాలో ఇంత దూరంలో విస్తృతం అయి ఉంటుంది మ్యాక్సిమం. ఎప్పుడైనా మీరు ఎలాంటి మీ బొమ్మను చూస్తే నేను చెప్పింది అర్థమైందేనా, కళ్ళు మీరు ఎందుకు చూడగలుగుతున్నాయంటే ఇక్కడ ఒక స్పాట్ ఉంది, ఈ స్పాట్ మీద కంటిలోంచి వచ్చేటటువంటి జ్ఞానేంద్రియాల సంకేతాలు అక్కడికి వెళ్తాయి. అంటే ఇక్కడ దెబ్బ తగిలింది అనుకోండి, కళ్ళు పనిచేస్తూనే ఉంటే రెటీనా పనిచేస్తూనే ఉంటుంది కానీ మీకు కనిపించదు, కళ్ళు బాగానే ఉంటాయి. మళ్ళీ ఇక్కడ కట్ అవుతాయి కానీ కళ్ళు కనిపించదు. అలాగే ఇక్కడ ఉన్నాయి పాదుకలు, నీ కాళ్ళు, చెప్పులు, చెప్పటం అంటే చెప్పటం, మరి చెప్పులు అంటే కాళ్ళకి వేసుకుని అంతే కదా. అందుకని చెప్పులు తిప్పటము, చెప్పులు పెట్టడము చేపొచ్చిన వాడు జీవితం బాగుపడిపోతుంది. అందుకని అంత సీరియస్ గా చెప్తాను మీకు ఇక్కడ, లేకపోతే ఇంకెందుకు మీరు ఈ క్లాసులకి రావచ్చు. అంటే ఎవడైనా చెప్పులు కరెక్ట్ గా వదలలేదు అనుకోండి, మీకు మీకు చాలా ఛాన్స్ వాడు చెప్పులు మీరు కరెక్ట్ గా పెట్టండి. వాడు గంగలో దిగిపోతే అది వేరే విషయం, కరెక్ట్ గా చెప్పులు వదలలేని వాడు, కానీ పెట్టిన వాడు కరెక్టే వచ్చిన కావా అన్నది చేయగలుగుతాడు లేకపోతే చేయలేడు. చెప్పింది చేయటం అంటే ముందు చెప్పులు కరెక్ట్ గా పెట్టండి, అందుకు గురువు పాదాలకు నమస్కరించడం. తెలియదు నమస్కరిస్తే ఏం కాదు, దేవాలయానికి వెళ్ళాక శనగోపం పెడతారు. మీరు ఎప్పుడైనా చూశారు కదా శనగోపం పైన ఏముంటాయి, రెండు పాదుకలు ఉంటాయి, ఆ పాదుకలు ఇక్కడ ఉంటాయి. అంటే మీరు చెప్పింది చేయగలరా లేదా అన్నది చూసుకోవాలి. అన్ని లెక్చర్లు నేను ఇచ్చాక మీరు చెప్పింది చేయలేకపోయారు అనుకోండి, దానికి ఏకైక కారణం ఏంటి అంటే చెప్పుల మీద మీకు శ్రద్ధ లేకపోవటం. ఖచ్చితంగా వదలండి, వంగి కరెక్ట్గా పెట్టండి, దాన్ని మళ్ళీ మీ చేతులతో తీసుకోండి, పక్కన పెట్టి వేసుకోండి. మిగతా వాళ్ళ చెప్పులు మీరు చూసాం కదా చాలా చోట్ల చెప్పులు ఎలా పడి ఉంటాయి. ఇంకా నేనే స్వయంగా కూర్చుని చెప్తా, లేకపోతే ఇంకా ఈసారి నుంచి స్పీచ్లు మీరు ఇస్తూ ఉండండి, చెప్పుల దగ్గర నేను కూర్చుంటాను. మరి అంతకంటే చేయగలిగే తెలుసు మీకు అర్థం కాకపోతే, వచ్చిన వాళ్ళకి చెప్పటమే తప్ప వాళ్ళ చేత చేయించటం మీ బాధ్యత కాదు. అది కూడా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు చేసుకోవాలి ప్రదక్షిణలు అన్ని కూడా విషిత వాళ్ళకి కాదు చెప్పటం. అది చెప్పులు అక్కడ పెట్టడం, గురువు పాదుకలు అక్కడ పెట్టడం. ఇంకాస్త జాగ్రత్తగా మీరు చూస్తే ఆ గురు పాదుకల మీద మీకు కొన్ని చిహ్నాలు కనిపిస్తాయి. జగన్ దాని మీద లలితాదేవి యొక్క చిహ్నాలు, కుడి కాలి మీద కృష్ణుడు యొక్క చిహ్నాలు కనిపిస్తాయి మీకు. ఎడమ కాలం అన్నది ఎప్పుడు కూడా రాగ స్వరూప పాశాఢ్య క్రోధాంతారాంకుశోజ్వల మనోరూపేక్ష కోదండ పంచ తన్మాత్ర సాయిక. ఎడమ కాలంలో ఈ నాలుగు పవర్స్ ఉన్నాయి ఉద్యోగించుకోవటం చేతొచ్చినటువంటి వాడికి. ఒకటేంటే రాగ స్వరూప పాశాఢ్య, రాగము అనేటటువంటి పాశము. పాశము అంటే ఏంటి, మిమ్మల్ని కట్టిపడేసేది, కట్టిపడేసేది తాడు అయ్యుండక్కర్లే. పాశము ఏమక్కర్లే, రాగము పెద్దగా కట్టిపడేస్తుంది. ఎలా, ఒక వ్యక్తి ఒక ఆవును కొనుక్కుని తాడు కొట్టడం తీసుకెళ్తున్నాడు కొత్తగా అంతలో. ఇప్పుడు కుర్రవాళ్ళు అడిగాక, స్వామి మీరు ఆవును పట్టుకున్నారా, ఆవు మిమ్మల్ని పట్టుకుందా అన్నట్ట. ఇప్పుడు పట్టుకెళ్ళి నీ పళ్ళు లేవా, నేను కదా తాడును పట్టుకున్నాను, నేను కదా ఆవును తీసుకెళ్తున్నాను, అంతే ఆవును ఎవరు పట్టుకున్నారు, నేనే పట్టుకున్నాను అన్నట్టు. అలాగే స్వామి అని తాడు లాగించాడు. ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది, అలవాటు ఏం చోటికి పరిగెట్టుకెళ్తుంది కదా, అప్పటికే కొత్తగా తన్నాడు, అంతే ఆవు ఎక్కడ పరిగెట్టింది, తన పాత ఇంటి వైపు పరిగెట్టింది. ఇప్పుడు ఈ కొన్నవాడు ఏం చేశాడు, దాని వెంట పరిగెట్టాడు. పట్టుకోండి. స్వామి పాపం ఆవు మీరు కట్టుపడేసిన తాడు ఉన్నంత వరకు మేము ఎంత కలుగుతుంది, ఆ తాడు మేము తీసేసిన మీరు దాని వెంట పడ్డారు, తాడు లేకుండా రాజస్వరూప పాశాడ్య రాజము కోరికలు అనేటటువంటి పాత్రంతో బంధింపబడిపోతే ప్రకృతిలో ఎదుర్కొంటారు. అది అర్థం చేసుకోండి. అంతే తప్ప లలితాదేవి స్తోత్రం చేసేస్తున్నాం మేము, చేయండి, మేమేం తప్పంటం లేదు. కానీ అసలు మొట్టమొదటి దాంట్లోనే ఆవిడ తనని ఎలా ఉపయోగించుకోవాలని చెప్పింది. రాగ స్వరూప పాశాద్య క్రోధాంకాలాంశ్వల క్రోధము అనేటటువంటి అంశం. కోపం వస్తే తప్ప మనం లైన్ లో పడం, ఒరే నీకు చదవడం చేత కాదుగా అని తిట్టామనుకోండి, వాడికి ఉక్రోషం వచ్చి చదువుతాడు. అవునా? మీ చేత ఏదైనా పని చేయించాలంటే ఏం చెప్పించాలి? క్రోధం. అవునా కదా? ఆలోచించుకోండి. అంటే క్రోధం ఏం పనిచేస్తుంది? నీ కోరికల మీద అంకుశంగా పనిచేస్తుంది. నీవు మార్పులు తెచ్చుకోవడం చేత కాదు, అంటే మార్పులు తెచ్చుకోవాలి అని ఎప్పుడైతే వాడికి ఆ క్రోధం వచ్చిస్తుందో అది మిగతా రాగాల మీద ఎలా పనిచేస్తుంది? అంకుశంగా పనిచేస్తుంది. అంతేత రాజస్వరూపమైనటువంటి పాశాల నుంచి బయటపడటానికి మీరు కోపం తెచ్చుకోవాలి. ఎవరి మీద? మీ మీదే. నేను ఎన్నిసార్లు ఇన్ని రకాలుగా గురువులు చెప్పినా నేను వెళ్ళలేకపోతున్నాను, నా రాగము నన్ను కట్టిపడుస్తోంది అని క్రోధం తెచ్చుకొని చేసుకుంటే ఇంకా ఐదు రకాలైనటువంటి అవరోధాలు మీకున్నాయి. మనోరూపేక్షితోదండ మనస్సు అనేటటువంటి ఇచ్చు, ఇచ్చు అంటే చెరుకుగా ఈ మనస్సు ఏం చేస్తుంది, మీకు అద్భుతమైనటువంటి రుచులు చూపిస్తూ ఉంటుంది. అది ఆ రుచి లేకపోతే మీరు అసలు ఆ కోరికలు కోరుకోరు. అంచేత మనస్సు ఏం చేస్తూ ఉంటుంది, ఆ ఇచ్చు ఆ రుచి మధురమైనటువంటి రుచి చూపిస్తూ ఉంటుంది. ఎక్కడ లక్ష్యాలేంటి? పంచ తన్మాత్ర సాయక ఈ ఐదు రకాలైనటువంటి తన్మాత్రల యొక్క రుచితో ఇరుక్కుపోయి నా కోరిక తీరలేదు అనేటటువంటి క్రోధముతో నువ్వు జీవిస్తున్నావు. అదేనేవా? రాగ స్వరూప పాశాద్య క్రోధాంకారాంకు శుద్ధల మనోరూపేక్షితోదండ పంచ తన్మాత్ర సాయక అది ఎడమ కాలు. మరి కుడి కాలంలో ఏమున్నాయి? శంఖము, చక్రము, విష్ణుమూర్తి చేతులు కదా, పద్మము. ఇది నాలుగు కుడి కాలంలో ఇవి నాలుగున్నాయి. అక్కడ పెట్టినటువంటి పాదుకల్ని ఈసారి మీరు చూస్తున్నప్పుడు చూడండి, పాదుకలే మీరు పెట్టుకోక్కర్లేదు, దానికి కావలసిన కరెక్ట్ రంగులతో నేను పాదుకల ఫోటోగ్రాఫ్ కూడా ఒకటి అందజేశాను. మీకు గుర్తుందో లేదో, సకల కోరికలు తీర్చే అవసరమైనా ఉందా? అది ఇక్కడుందా? ఇక్కడ ఉంటే దానికంటే ఒకసారి సాయంత్రం తీసుకురండి ఒకసారి. అంచేత ఆ ఫోటోలు పెట్టుకోవచ్చు మీరు అక్కడ డైరెక్ట్గా. మీకు కలర్స్ కాంబినేషన్తో పాటు ఆ ఆయుధాలు కూడా ఉన్నాయి. ఈ ఆయుధాలు మీరు ఉపయోగించుకోవాలి. రాగము దేని మీద పెంచుకోవాలి? మీరు గురువు మీద పెంచుకోవాలి. క్రోధము ఎవరి మీద పెంచుకోవాలి? నేనేది పెంచుకోవాలి, నేను గురువు యొక్క ఈ పనులు చేయలేకపోతున్నాను అని. మీ మనస్సులో కోరిక ఏముండాలి? పంచ తన్మాత్ర సాయిక గురువు యొక్క లక్ష్యాలను భౌతిక జగత్తులో, కామమైన జగత్తులో, మనోమయ జగత్తులో, విజ్ఞానమైన జగత్తులో, ఆనందమైన జగత్తులో ఎలా తెలపాలి అనేటటువంటిది ఆ నాలుగు రాగ స్వరూప పాశాద్య క్రోధాంకారాంశ సోజల మనోరూపేక్షితోదండ పంచ తన్మాత్ర సాయిక. ఇక్కడికి వచ్చాక కుడికాలకు వచ్చేసరికల్లా ఏం గుర్తుమంటి కనిపిస్తుంది అంటే చక్రం, సుదర్శన చక్రము. చక్రము అన్న ప్రదక్షిణ అన్న ఒకటే. అంటే మీరేం చేస్తున్నారు? ప్రదక్షిణ చేస్తూ ఉంటే చక్రాన్ని మీరు ఉపయోగించుకుంటున్నారు. తర్వాత నేను కాలచక్రాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, అన్న చక్రాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, కామమయ చక్రాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, మనోమయ చక్రాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, వీలుంటే ఇవాళ సాయంత్రం లోపల క్లాసెస్లోనే చెప్పేస్తాను నేను. ఇందుకు అందుకు మిమ్మల్ని అందరినీ పిలిపించింది. మీకెంత తపస్సు చేయించాలి అంటే ఈ మినిమం నాలెడ్జ్ ఉండాలి మీకు. దాని తర్వాత దీన్ని డీపర్ నాలెడ్జ్ ఆలోచిద్దాం ఎలా తీసుకుంటాం. ఇంకా ఎడంకాలు అర్థమైంది కదా, రాగము అనే పాఠము, క్రోధము అనేటటువంటి అంకుశము, మనస్సు అనేటటువంటి ధనస్సు, పంచతత్వాలు అనేటటువంటి ద్వారాలు. అర్థమైంది చూడండి, అందరికి అర్థం కాకపోతే అడగండి, దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ కలుగుతా. కృష్ణుడి దగ్గరికి వెళ్ళబోతున్నాం మనం, చెప్పారా. కృష్ణుడికి అన్నిటికంటే మొదటి కుడిచేతి పైన ఉండేటటువంటిది ఏంటి అంటే చక్రం, ప్రదక్షిణ. ఈ ప్రదక్షిణలు రెండు రకాలుగా జరుగుతూ ఉంటాయని ఎప్పుడూ గుర్తుంచుకోండి. మనం ఒక రకమైంది చూస్తాం తప్ప రెండో రకమైంది మనం సాధారణంగా చూడము. కరెంటు ఫ్లో అవుతుందని చూస్తాం తప్ప కరెంటు ఫ్లో అవ్వాలి అంటే ఏముండాలి, పాజిటివ్ ఉండాలి, నెగిటివ్ ఉండాలి, మ్యాగ్నెటిజం ఉండాలి అంటే నార్త్ పోల్ ఉండాలి, సౌత్ పోల్ ఉండాలి. కాదంటే నార్త్ పోలే ఉంటాను అంటే అసంభవం. మీ కంటికి ఇక్కడున్న నార్త్ పోల్ యొక్క సౌత్ పోల్ కనిపించకపోవచ్చు. ఉదాహరణకి పృథ్వీ, పృథ్వీ యొక్క నార్త్ పోల్ అక్కడెక్కడ ఉంటే 4,000 మైళ్ళ కిందన సౌత్ పోల్ ఉంటుంది, కంటి కనిపించదు. కానీ ఈ నార్త్ పోల్ ఉంది అంటే అర్థమైతే సౌత్ పోల్ ఉన్నట్టే. దాన్ని సైంటిస్ట్ ఇప్పుడు మ్యాటర్ యాంటీ మ్యాటర్ గా చెప్తున్నారు. యాంటీ మ్యాటర్ని వెతకడానికి ప్రయత్నం చేస్తున్నారు సైంటిస్ట్. కానీ ఆ యాంటీ మ్యాటర్ మ్యాటర్ ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంది. ఒకటి సవ్య దిశలో తిరుగుతూ ఉంటే ఇంకోటి అపశ్రవ్య దిశలో తిరుగుతుంది. అవి రెండు ఉండవలసిందే మీకు. సృష్టి ఉండాలి అంటే పాజిటివ్ ఉండాలి, నెగిటివ్ ఉండాలి. అంటే అక్కడ మనం దానికి కావలసినటువంటి చక్రీయ కమనం యొక్క 8 విధాలైనటువంటి సిద్ధులు పొందటానికి మార్గము ప్రశస్తము చేసుకుంటున్నాము. చక్రం తర్వాత ఇటువైపు శంఖం వస్తుంది. శంఖం అంటే సౌండ్, శబ్దం. శబ్దం కూడా చక్రీయంగానే నడుస్తూ ఉంటుంది. ఇక్కడ పాయింట్తో మనం ఉచ్చారణ చేసిన శబ్దం ఎక్కడెక్కడికో వెళ్ళి మళ్ళీ తిరిగి ఇక్కడికి వస్తుంది. ఇక్కడ తిరిగి వచ్చే లోపల అది మన బ్రెయిన్ నుంచి మూలాధారాన్ని మళ్ళీ బ్రెయిన్కి వచ్చిస్తూ ఉంటుంది, మళ్ళీ అర్థం ఏర్పడుతుంది. ఇది పాయింట్. ఆ సైన్స్ మీరు అర్థం చేసుకోవాలి. బయటకు వెళ్ళినటువంటి శబ్దము మధ్యమ వైఖరిగా రూపొందితే లోపలికి వెళ్ళేటువంటి శబ్దము పశ్చిమ పరంగా రూపొందుతుంది. అది ఎలా రూపొందుతుంది, ఏ విధంగా రూపొందుతుంది మనం నేర్చుకుందాం. మనం అంతవరకు అర్థమైంది కదా. అంటే 8 అనేటటువంటిది ఈ 4 ఆ 4. ఏ 4 ఈ 4? వైఖరి, మధ్యమ, పశ్చంతి, పర అనే బాహ్య జగత్తులో 4, లోపల జగత్తులో 4. లోపల జగత్తు అంటే ఎక్కడో కాదు, ఇక్కడ నుంచి. అలాగే బయట జగత్తులో ధర్మార్థ కామ మోక్షాలు ఉంటాయి. ధర్మార్థ కామ మోక్షాలు ఉన్నాయంటే అర్థమైంది, అంతర్ జగత్తులో కూడా ధర్మార్థ కామ మోక్షాలు ఉన్నాయి. బయట 4 ఆశ్రమాలు ఉన్నాయి, బ్రహ్మచర్య ఆశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసం. మరి లోపల కూడా 4 ఉంటాయి. బయట 4 వర్గాలు ఉన్నాయి, బ్రాహ్మణ, క్షత్రియ, శూద్ర, వైశ్య. లోపల కూడా ఈ 4 ఉంటాయి. ఇది మీరు అర్థం చేసుకోవటానికి ప్రదక్షిణాలు ఉపయోగపడతాయి. ఇంతటి ప్రదక్షిణాలు సాధారణమైనటువంటి ప్రదక్షిణాలు కాదు. మొత్తము మనము ఏ ఆధ్యాత్మిక విద్యను ప్రపంచానికి అందజేయాలి అని అనుకుంటున్నాము, ఆ విద్య యొక్క స్వరూపాలు ఇక్కడ మనం ఏర్పరచుకుంటున్నాం. ఇంకట చక్రం చెప్పాను నేను, దాని తర్వాత శంఖం చెప్పాను. అన్నిటికంటే పెద్ద గొప్పదైంది ఏంటి అంటే శ్రీకృష్ణుడి యొక్క కంఠం పేరు ఏంటో మీకు తెలుసా? పంచతత్వాలతో పుట్టినది అని అర్థం. అంతేత ఈ పంచతత్వాలు దేనితో ఏర్పడతాయి? శబ్దములతో ఏర్పడతాయి. లవ్ అనేటటువంటి శబ్దంతో పృథ్వీ ఏర్పడుతుంది, పృథ్వీ కాదు పృథ్వీ తత్వం ఏర్పడుతుంది. తత్వానికి పృథ్వీకి తేడా అర్థమైంది కదా. ఏ ప్రిన్సిపల్ చదివితే పృథ్వీ తయారవుతుందో అది పృథ్వీ తత్వం, పృథ్వీ కాదు. లమ్ అనేది పృథ్వీ తత్వం. దానికి మళ్ళా నాలుగు ఉన్నాయి, వం షం 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 అని నాలుగు శబ్దాలతో అది ఏర్పడుతుంది. అలాగా అందమీ జాగరణ ప్రక్రియ చాలా లోతుగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. వం జలతత్వం, రం అగ్ని తత్వం, ఎం హం, ఈ ఐదింటిని కంట్రోల్ చేసేది ఆజ్ఞాచక్రం దగ్గర. అంచేత ఈ ఐదు తత్వాల యొక్క రూపురేఖలు కూడా సంకల్పం వస్తాయి. కానీ ఈ పాంచజన్యము శ్రీకృష్ణుడి అర్జునుడు దేన్ని తెలుసుకుంటాడు, ఏం చెప్తాను, శంఖం. అంటే ఈ శరీరము దేవుడు నాకు ఇచ్చింది అనే భావం ఉన్నటువంటి వాడే అర్జునుడుగా మారగలడు, దేవదత్తం ధనం చేయాలి. అంటే ఈ శరీరం మళ్ళీ దీన్ని మన పాంచజన్యమే, పాంచజన్యము అంటే పంచతత్వాలతో ఏర్పడినది. కానీ పంచతత్వాలతో ఏర్పడినటువంటి శరీరము నువ్వు తయారు చేసుకోలేదు, పాంచజన్యమంలో వచ్చింది. నువ్వు ఏం చేయగలవు, దేవతత్వం ధనం చేయాలి, దేవతత్వం లాగా ఉపయోగించుకోవాలి. అంతేట ఆ శంఖాలలో చాలా చాలా రహస్యాలు ఉన్నాయి, ఎలా ఎలా నువ్వు ఉపయోగించుకుంటావు అని. దేవతత్వం లాగా ఉపయోగించుకోకపోతే, ఇజిప్టుల లాగా ఉపయోగించుకుంటే అప్పుడు ఏమంటాం మనం, అనంత విజయం రాజా కుంతీ పుత్రుడు. నకులు సహదేవుడు ఎలా ఉపయోగించుకున్నారు, సుఘోష మణిపుష్పం. భీముడికి కొంచెం మనకి గందరగోళంగా ఉంటుంది, పౌండ్రం ఉండదు. అంచేత ఈ శంఖము అంటే అర్థమైంది కదా, వాక్శక్తిని. ప్రపంచంలో ఉన్నటువంటి పంచ తన్మాత్రాలను నువ్వు ఎలా ఉపయోగించుకుంటావు, ఈ ఐదు రకాలుగా ఉపయోగించుకోవటమే భారతీయ సంస్కృతి, భారతీయ యోగ ధర్మము. ఇవంతా కాకుండా మిగతా వాళ్ళు ఎలా ఉపయోగించుకున్నా కూడా దాన్ని భీష్ముడు, ద్రోణుడు, దుర్యోధనుడు ఎవడో ఉపయోగించుకుంటున్నాడు తప్ప పంచపాండవులు ఉపయోగించుకోవటం లేదు. శంఖం అర్థమైంది కదా. గద, ఈ గద అనేది కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. గద ద్వారా ఏం చేస్తూ ఉంటాం మనం, ఏదైనా ఒక వస్తువుని స్మాష్ చేయాలి అంటే గదా ప్రహార, గద కొట్టే కొట్టే ఏమవుతుందని ముక్క ముక్కలు అయిపోతుంది. అంచేత ఈ గద ఏం చెప్తుంది అంటే, పరిణామ క్రమంలో నీ వంతు పాత్ర అయిపోగానే గద ప్రహారం జరుగుతుంది. చేత నీ యొక్క పాత్ర అయిపోకుండా చూసుకుంటూ ఉంటే నీ మీద గద ప్రహారం జరగదు. నువ్వు నీ పనిని పొడిగించుకుంటూ వచ్చావు అనుకో, ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వచ్చావు అనుకో, రిటైర్ అయిపోయినా ఎక్స్టెన్షన్ చేస్తూ ఉంటాయి కదా, ఎప్పుడొస్తున్నా ఎక్స్టెన్షన్. నువ్వు చేసేటటువంటి పని ఇంకోటి చేయలేకపోయినప్పుడే నీకు ఎక్స్టెన్షన్ వస్తుంది. నువ్వు చేయగలిగే పని ఇంకోటి చేయగలిగితే రిటైర్ అయిపో ఉంటారు. నాకు తెలిసిన ఒక ప్రిన్సిపల్ ఉన్నాడు, ఆయన రిటైర్ అయిపోయే చేయలేదండి, మేనేజ్మెంట్ లో ఆయన వదలండి. ఇంకా హీజ్ ఇండిఫరెన్సిబుల్, ఆయన వదిలేస్తే ఏమైపోతుందో. అంటే ఆయన ఎలా పనిచేస్తున్నాడు అనమాట, ఒక గదలాగా పనిచేస్తున్నాడు అనమాట. గద అంటే అర్థమైంది కదా. గద అంటే ఏమిటి, నీ యొక్క ప్రవర్తన ఇతరుల్ని లైన్లో ఉంచగలిగితే ఇతరులు ఏంటి మీద ఉన్నటువంటి పంచతత్వాలు, నీలో ఉన్నటువంటి పంచతత్వాలు ఏమంటారు దాన్ని, డిజిటిగ్రేట్ కాకుండా ఒక గద ద్వారా కంట్రోల్ చేసుకోగలిగితే నువ్వు కంటిన్యూ చేసుకుంటావు. ఇక్కడ నీకు నువ్వు ఎలా చేసుకుంటావు ఏమిటి, అది ఎలా చేసుకోవాలి, ఆ గతను ఉపయోగించుకోవాలి అంటే పద్మం. పద్మం మనకేం చెప్తుంది అంటే, బురదను, నీటిని, వెలుతురుని నువ్వు సవ్యంగా ఉపయోగించుకునేంత వరకు నువ్వు గదలాగా ప్రవర్తిస్తూ ఉంటావు. అంచేత మన శరీరంలో ఉన్నటువంటి చక్రాలను పద్మాలుగా మీరు మార్చుకోగలిగితే, చక్రాలను పద్మాలుగా మార్చుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం మీ శరీరంలో ఉన్నటువంటి చక్రాలు మాత్రమే, చక్రాలు కాలగతి దానికి టైం అయిపోతుంది, వెళ్ళిపోతుంది. దాన్ని పద్మంగా మార్చుకోగలిగా అనుకోండి, ఇంకా దాని టైం ఎప్పటికీ అయిపోతుంది, కంటిన్యూస్గా జరుగుతూ ఉంటాయి. అది కృష్ణుడి యొక్క ఆయుధాలు, కృష్ణుడి యొక్క ఖాళీలో ఉన్నటువంటి ఆయుధాలు, అది మనం అక్కడ పెట్టుకున్నాం. చేత నవగ్రహాలు, పంచతత్వాలు, ఆధ్యాత్మికంలో ఉన్నటువంటి అగ్ని, ప్రకృతి యొక్క నాలుగు ఆయుధాలు, ప్రకృతిని శాసించే నాలుగు ఆయుధాలు, ఇవి కాకుండా పంచకర్మాలు ఐదుగురు పరిక్రమ చేస్తూ ఉంటారు. కానీ పరిక్రమ అంతా దేని ఆధారంగా జరుగుతుంది అంటే నీతి ఆధారంగా జరుగుతున్నాయి. ఇంకేత ఇంతటా నారాయణుడు, నారాయణుడుగా ఉంటేనే ఉపయోగము. నారాయణ నారాయణ ఎవడు నారాయణ నారాయణ అంటాడు? నారములు దా ఇచ్చేవాడు నార దా. నారదుడు ఏమి చెప్తాడు అంటే నారములే ఇదిగా కలవాడికి ఉపయోగపడతాడు. నారాయణ నారాయణ అంటే నారములే అయమం లేకపోతే ఇందుగా గలవాడు. ఈ నారాయణుడు ఎక్కడి నుంచి వస్తాడు? నారదు దగ్గర నుంచి వస్తాడు. ఈ నారములు ఉంటేనే సృష్టి కార్యము జరుగుతుంది, లేకపోతే సృష్టి కార్యము జరగదు, ప్రకృతి గందరగోళం అయిపోతుంది. అంటే ఈ అగ్ని ఒక్కటే ఉంటే సరిపోదు, అగ్నితో పాటు ఏముండాలి? జలం ఉండాలి. అది మనం అక్కడ చేస్తున్నటువంటి సజల శ్రద్ధ ప్రఖర ప్రజ్ఞ ప్రదక్షిణలు. అంటే మీరు దీనివల్ల ఏం చేయగలరు? ప్రకృతిని గ్యారెంటీగా శాసించగలరు. అంటే ఈ ప్రదక్షిణాల కార్యక్రమము ప్రతి ఇంట్లో జరుపుకోండి, ప్రిఫరెన్స్లీ ప్రతి ఆశ్రమంలోనూ గ్యారెంటీగా జరుపుకోండి. దీనిలోకి దేవాలయాలలో మన వాళ్ళలో ఉన్నటువంటి దేవాలయాలు అయితే అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోండి. మంత్రము నాకు నచ్చింది న్యాచురల్ గా, నా గురువుల యొక్క నామము ఆమె యొక్క ఇంకా ఏం పేరు పెట్టుకున్నాం కదా, ఓం శ్రీ రామ భగవతి శరణం మనం నోట్స్ అంటాం కాదు, నేను సమర్పణ చేసుకుంటాను గురువుకి. మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, గురువుకి కనుక మీరు సమర్పణ చేసుకుంటే ఇంకా ఏ సాధన అక్కర్లేదు. అక్కర్లేదు అని ఇంట్లో కూర్చుంటాం కాదు, గురువుకి సమర్పణ చేసుకున్నాక మీరు ఏ గురువుకి సమర్పణ చేసుకున్నారో ఆ గురువు చెప్పిన సాధనని చేసుకుంటూ ఉండాలండి. ఆ గురువే చేసుకుంటాడే నా బదులు, నేను పడుకుంటాను. గురువుని మీరు అలా మోసగించలేదు, మీరు పడుకుని ఉండండి, మీ శరీరాన్ని తిరిగి రాస్తాడు. ఎందుకు ఎక్స్ట్రా పడుతుంది అంటే ఓం శ్రీరామ భగవతి శరణమ్మ. మరి అరవిందో వాళ్ళు మదర్ కదా మీద, శ్రీ అరవిందో మీద ఆయన ఇచ్చింది, ఆయన హ్యాండ్ రైటింగ్లో ఉంది అది. అసలు అక్కడ నుంచి ఇది వచ్చింది అంతే, అది అక్కడ ఇంగ్లీష్లో ఆయన పొందించాడు. ఆ మూడు వాక్యాలు కూడా మీరు పట్టుకోవాలి. ఆ వాక్యాలు ఏంటంటే, లెట్ ది లైఫ్ లవ్ విజ్డమ్ ది ఎక్స్ప్రెస్డ్ టు మీ, మీ యొక్క జీవితము కాంతి వేడి నా ద్వారా రావాలి. అంతలాగా అర్థం లేదు మనం ఏమనేవచ్చు, శరణం మనం. అందులో అరవిందో వాళ్ళు దయచేసి ఇంగ్లీష్లో అనొద్దు, శ్రీ అరవిందో విద శరణం మమ. ఏది కోపం రాదు అరవిందోకి, ఓహో పర్వాలేదు. ఇప్పుడు ఆయన రాసింది ఎవరికి అంటే సంస్కృతం రాని వాళ్ళు ఎవరికో రాశారు. మనం సంస్కృత పండితులను కాకపోయినా శరణం మమ అంటే అర్థం అవుతుంది కదా. ఇందులో శ్రీ అరవిందో విద శరణం మమ వీళ్ళిద్దరూ వద్దు మాకు అవరు, శ్రీదేవి బ్లాబెట్టి. ఓకే, ఓం శ్రీదేవి బ్లాబెట్టి శరణంలో కాదు, ఓం శ్రీరామకృష్ణ శారద శరణం. ఓం సత్యసాయి శిరుదీసాయి శరణం. మన ఐదుగురు గురువులు వచ్చారేనా? లహరి మాస అనుకోండి, ఓ శ్రీ లహరి శ్యామ శ్యామాచర్య వాళ్ళ పేరు రావాలన్నమాట. ఓం శ్రీ శ్యామాచరణ యోగానంద శరణం. ఇవంతా అవుతండి మనం ఏదో దేవాలయంలో పెడుతున్నాము. దేవాలయంలో ఉన్నటువంటి దేవతకి శరణం. రామాలయంలో ఉందనుకోండి ఓం రామాయ శరణమ్మ శ్రీరామాయ శరణం లక్ష్మీ. అర్థమైంది కదా? హనుమాన్ ఏమైనా ఉందా? ఇదంతా అవుతుంది. మేము వేరుగా చూసుకుంటాము, మాకు ఇప్పుడు ఐడెంటిటీ ఉండాలి కానీ అంటే స్వస్తి ప్రజాభిస్తరణం అందరూ అనుకుంటూ చేయండి. అందరూ సుఖంగా ఉండాలి, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు ఉండాలి అనుకుంటూ కూడా చేయొచ్చు. 112 ప్రయత్నాలు చేస్తున్నారు కదా, 112 నామాలు అనుకుంటుంది మీ ఇష్టం. అర్థమైంది కదా? అంచేత ఇదే అదే అనకండి. కావలసింది ఏంటి అంటే పొద్దున్న 112 ప్రయత్నాలు, సాయంత్రము 108 ప్రయత్నాలు. కానీ మాకు ఒక రోగం ఉంది కదా అఖండం అనేటటువంటిది. అంచేత నేనేం కోరుకుంటాను, మీ ఉన్నటువంటి ఊళ్ళో ఎక్కడైనా ఒక ప్లేస్ ఇలా చూసుకుని అఖండంగా జరిగేటట్టు చూసుకోండి. బ్యాచ్ ఆఫ్టర్ బ్యాచ్ రాత్రి పొగలు వచ్చేటట్టు చూసుకోండి. ఎందుకంటే వ్యాక్సాలు వేయడానికి ఇప్పుడు టైం లేదు. ప్రకృతి నేను చాలా రోజులు పెట్టి చెప్తున్నాను, దానికి ఒళ్ళు మండిపోతుంది. దాన్ని మంట ఎలా తీర్చుకుంటుందో మీకు అర్థమైంది కదా, తీర్చుకుంటుంది అది. అంతేత నిన్నెవరో నాకు ఫోన్ చేసి నీకు ఇవాళ ఒక రోజు చేస్తే చాలా అని అడిగేది. అసలు చెయ్యకపోతే ఏంటి అయ్యా, నేను చెప్పటం అని చెప్పాను కానీ నేను ఇవాళ ఒక పూర్తి చేసుకుంటాను అంటే ఇది ఎవరిని అనుగ్రహించుకుంటున్నట్టు తీసుకోవాలి. మీరు నన్నే మనం అనుగ్రహించుకుంటున్నాం. రేపు సూర్యగ్రహం ఊడింది అనుకోండి, మొన్న ఆ మద్రాసులో వచ్చేటటువంటి ఆ బ్లాస్ట్ కల్పకం వరకు వచ్చి చుట్టే ఏమై ఉండేది అనుకో, చర్మబిల్ అయ్యింది. మన అదృష్టం బాగుండడం, మన భారతీయులలో కొంచెం దైవభక్తి అది ఉండటం వల్ల కిచ్చిగా ప్రకృతి వ్యాసాలు అయితే లేదు. కానీ ఇంకా విజయ తలుచుకున్నది అని అర్థమైపోతుంది మనకి. అంటే మన వాళ్ళు తర్వాత సీరియస్గా దీన్ని మనసులో పెట్టుకుని ఎలా చేయగలము మనము అన్నది మీరు ప్లాన్ చేసుకోండి, ప్రణాళిక వేసుకోండి. అందుకో నేను మిమ్మల్ని ఇక్కడ పిలిచాను. నేను ఏదో చెప్పలేను, ఇంత మంచి ఈ పాయింట్ అర్థమైంది కదా. అసలు ఇప్పుడు నేను చెప్పినటువంటిది ఒకటే ఒకటి ఏం చెప్పాను అంటే, యాని కామిక పాపాన్ని జ్ఞాత జ్ఞాత కృతాన్ని తాని సర్వాణి నశ్యంతి ప్రదక్షిణాయాం పదే పదేలో బేసిక్స్ చెప్పాను. ఇదంతా కాకుండా ఈ ప్రదక్షిణాల వల్లే దీక్షలు కూడా ఇవ్వబడతాయి. దీక్ష ధ్యానం కూడా ఈ ప్రదక్షిణాలలో ఉన్నది. సుమారు 95,000 సంవత్సరాల కిందట ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి గురు పరంపర మానవ జాతిని దాని ధర్మకి దాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినది. ఇది యాజ్ ఇట్ ఈస్ గా నేను చెప్పేసి ఒప్పేసుకోండి. మనం అందరము కూడా గురువుని యొక్క కోపాగ్ని తగిలినటువంటి వాళ్ళము. గురుగీత ఏం చెప్తుంది అంటే, దేవతలకి కోపం వస్తే గురువు రక్షిస్తారు, గురువుకి కోపం వస్తే అంటే గురువే రక్షించుకోవాలి. 95,000 సంవత్సరాల కిందట మనం చేసినటువంటి ఒక పిచ్చి పని వల్ల గురువులు మనం ఒక దగ్గరికి వెళ్ళిపోయారు. సరే గురువు కోపం ఉంటుంది అంచేత వాళ్ళు మనం పట్టించుకోరు అనుకుంటే అది తప్పది. కోపం వచ్చి దూరం ఎందుకు వెళ్ళిపోయారు అంటే వాళ్ళు చెప్పింది మనం చెయ్యము కనుక. గురువు చెప్పింది చెయ్యకపోతే అంతకంటే ఘోరమైనటువంటి పాతకం ఏమీ ఉండదు. అందువల్ల గురువు దూరం అయ్యారు, మన మీద కృపా దృష్టితో దూరం అయ్యారు. అది అర్థం చేసుకోండి. కోపం వచ్చి కాదు, ఇప్పుడు నువ్వు చెప్తున్నావు దిండు, చెప్తున్నావు వినవు, చెప్తున్నావు వినవు. తల్లిదండ్రులు ఏం చేస్తారు? చెప్పనంటారు. చెప్పను అంటానికి కారణం ఏంటి? వినను అని మనం ఒక లైట్ తీసి అమ్మ ఎందుకది వెలుగు ఆడుతుంది ఆ శిక్షకుడికి. అర్థమవుతుందా? 95,000 సంవత్సరాల కిందట గురువులు నిర్ణయించుకున్న దాన్ని సుమారు 1756 ప్రాంతాల్లో మానవ జాతికి బుద్ధి వచ్చి ఉంటుంది. వాళ్ళ యొక్క నిర్ణయాలు కాకుండా గురువులు చెప్పినటువంటి నిర్ణయాలకి మేము చేసుకుంటాము అందరు దానికి రెడీ అవుతారేమో అనుకుని మళ్ళీ ఆ గురువులు మన దగ్గరికి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ ప్రయత్నం యొక్క పరాకాష్ట 2000లో జరిగినది. ఆ రోజుకి వాళ్ళు వచ్చేసి ఉన్నారన్నమాట తలుపు దగ్గర అనుకోండి. గురు గోవింద్ దొంగు ఖడే కాచే లాగు పాయ్ బలిహారి గురు ఆపునే గోవింద్ వియోగాయ్. కబీర్ దాస్ ఇలాంటి పరిస్థితి వస్తుందయ్యా నీకు అని శిష్యుడికి చెప్పాడు. ఖచ్చితంగా మీకు మీ ఇంటి తలుపు మీద ఒక నాక్ కనిపిస్తుంది. ఒక నాక్ అంటే అర్థమైంది కదా, ఒక తక్కడం వస్తుంది. మీరు తలుపు తెరియగానే ఇద్దరు కనిపిస్తారు మీకు, గురు గోవింద్ దేవు కడే కాచే కాదు. ఇద్దరిలో ఎవరిని ఎన్నుకుంటాము, గురువున దేవతన? ఖచ్చితంగా మనం ఎప్పుడు దేవతనే ఎన్నుకునే ముందులో ఉందాం. మనం గురువు యొక్క శక్తి కానీ గురువుని ఎలా పూజించుకోవాలో గురువుని ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు. సిద్ధి సాయి కొంచెం స్పష్టంగా చెప్పాడు, దాని తర్వాత వాళ్ళు ఎందుకో చెప్పటం మానేశాను. కానీ సిద్ధి సాయి చరిత్ర చదివాక నాకేమనిపించింది అంటే, అసలు ముందు గురువుని ఎలా ఉపయోగించుకోవాలో చెప్పకపోతే ఎవడు చెప్పాడు? అందువల్ల గురు గోవింద్ ప్రముఖుడే కాకి ఇలాగు ఆయన తలుపు తెరవగానే ఎవరు కనిపించారు మనకి ఎదురకుండా? గురువు గోవిందుడు. గురువును పట్టుకో నాయన, గోవిందుడిని పట్టుకోవద్దు అంటాడు కబీర్. వద్దు మనకి దేవతలు, ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీళ్ళు దీపకుడు కథ చనిగారి కథ తెలుస్తున్నారు. దీపకుడికి విష్ణువు వాళ్ళు వచ్చి వరం కోరుకోండి ఏమంటున్నారు, నాకేం వరం ఇస్తుందే, నేను కోరుకునే లేదు నా గురువునే కోరుకుంటాను. ఈ మానసిక స్థితి మీరు తెచ్చుకోవటానికి పరిక్రమలు చాలా ఉపయోగపడతాయి. ఇంకంటే అక్కడ ఉన్నది గురు పాదములు కనుక. అంతేత ముందు మీరు దీక్షా విజ్ఞానంలో ఏదైతే 95,000 సంవత్సరాల కిందట భారతదేశంలోనూ ఈజిప్ట్లోనూ హిమాలయాల్లోనూ ఆశించారో అది మళ్ళీ మనము బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. 5 రకాలైనటువంటి దీక్షలు ఉంటాయి. మొదటి దీక్ష పృథ్వీ దీక్ష. ఆ పృథ్వీ దీక్ష గురించి నేను చెప్పాను, సైంటిస్ట్ దాన్ని పట్టుకున్నారు. ఎంత బాగా పట్టుకున్నారు అంటే పృథ్వీ మొత్తము పరమాణువులు మీద 92 పరమాణువులు కంటే చేశారు. 92 పరమాణువులు ఎలా ఉంది అంటే రేడియో యాక్టివిటీ. ఆ పరమాణువుని ఎలా ఉపయోగించుకోగలం మన మన శరీరంలో, అది మొదటి దీక్ష. దీని తర్వాత ఒక అరగంట గ్యాప్ ఇచ్చాక నేను మళ్ళీ నీ క్లాస్ తీసుకుంటాను, కానీ ఆ దీక్షకు ముందు అర్థం చేసేసుకోండి. మొదటి దీక్ష పృథ్వీ దీక్ష, దాని యొక్క రిజల్ట్ ఏంటి? రేడియో యాక్టివిటీ. 2వ దీక్ష మినరల్స్ తినడం తర్వాత వచ్చేటటువంటిది ఏంటి? ప్లాంట్స్ తినడం. ప్లాంట్స్ తినడంలో ఉన్నటువంటిది రేడియో యాక్టివిటీ ట్రీటైన లక్షణం ఏదైనా మీరు చెప్పగలరా? ప్రశ్న అర్థం చేసుకోండి. కరెక్టే, ప్రశ్న మళ్ళీ అర్థం చేసుకోండి. ఆన్సర్ ఇది రైట్. పృథ్వీ దీక్షలో యురేనియము రేడియో యాక్టివిటీ పదార్థాల నుంచి ఏంటి బయటకు వస్తుంది? ఆల్ఫా బీటా గామా అనేటువంటి కిరణాలు నిరంతరం వస్తుంది. దాని తర్వాత స్థితి ఏంటి? ప్లాంట్ సింగడం. ప్లాంట్ సింగడంలో ప్లాంట్ సింగడం అంటే అర్థమవుతుందా మీకు? వృక్షజాతి. రేడియో యాక్టివిటీ లాంటిది వృక్షజాతిలో ఏముంది? ఇందాక ఎవరో చెప్పారు, అది కరెక్టే, వాళ్ళు చెప్పకండి, విని ఉండాలి చాలా మంది. మీరు చెప్పగలరా? ఎవరైనా చెప్పచ్చు వాసన, పుష్పముల యొక్క వాసన. రేడియో యాక్టివిటీ లక్షణం దాన్ని దాపలేవు, ఆపలేవు, దాన్ని కప్పలేవు. కప్పితే లోపల వస్తూనే ఉంటుంది ఫ్రాగ్రెన్స్ వాసన. పుష్ప ముఖ్యంగా పుష్పము యొక్క వాసన, ప్రతిదీ వాసన ఇస్తూనే ఉంటుంది, ఫలాలు వాసన ఇస్తూనే ఉంటాయి. కానీ వెరైటీ మీకు ఎక్కడ ఉంటుంది? ఫ్లవర్స్ లో ఉంటుంది, రకరకాలైనటువంటి ఫ్లవర్స్. అంచేత రెండవ దీక్ష మనము జంతు సామ్రాజ్యం వృక్ష సామ్రాజ్యంలోకి వెళ్ళటానికి తీసుకుంటాం మనం. అంచేత మొదటిది పృథ్వీ దీక్ష అవుతుంది, రెండవది వనస్పతి దీక్ష. వనస్పతి అన్నా వృక్షాలన్నా పుష్పాలన్నా కన్ఫ్యూజన్ అనేది లేదు కదా మీకు. ఆ వాసన అనేది ఈ వాసన లేదమ్మా, అది వాసనను అంటే సంస్కారం. దీని తర్వాత దీక్ష మూడో దీక్ష యానిమల్ దీక్ష, జంతు దీక్ష. జంతు దీక్షలో మూడు దీక్షలకి చాలా ప్రముఖమైనటువంటి పాత్ర ఉంది. ఒకటి ఏనుగ, ఒకటి రెండవది గుర్రము, మూడవది ఆవు. ఈ మూడు దీక్షలు ఆల్ఫా బీటా గామాకి బదులుగా జంతువులలో మనకి ఈ మూడు కనిపిస్తూ ఉంటాయి, ఏనుగ, అశ్వము, ఆవు. ఇందులో అశ్వము ఏనుగ యుద్ధానికి ఉపయోగపడతాయి, ఆవు శాంతి వాతావరణంలో ఉపయోగపడుతుంది. మీకు అది అర్థమైంది కదా, యుద్ధం చేసేటప్పుడు పూర్వకాలంలో ఆవుల మీద ఎవరు వెళ్ళలే, వెళ్తే ఏనుగుల మీదైనా వెళ్తారు, లేకపోతే గుర్రాల మీదైనా వెళ్తారు. అంచేత ఆ ఏనుగ గుర్రాలు ఫైటింగ్కి ఉపయోగపడితే, ఆవు శాంతికి ఉపయోగపడుతుంది. అందువల్ల నేను మిమ్మల్ని గోపూజ చేయటం మొదలెట్టండి, వాతావరణాన్ని శాంతింపజేయటానికి అది ఒక అద్భుతమైనటువంటి సాధనము అని చెప్తున్నాను నేను. అంచేత మొదటి దీక్ష పృథ్వీ సాధన, పృథ్వీ దీక్ష, రెండవది వనస్పతి దీక్ష, మూడవది జంతు దీక్ష, నాలుగవది మానవ దీక్ష, ఐదవది దేవదీక్ష. మానవ దీక్ష, మానవ దీక్ష తర్వాత దేవదీక్ష. అక్కడ అవసరమైన క్లాస్ అని మీరు కాస్త రెస్ట్ పుచ్చుకోండి ఓ అర్గంట సేపు. కానీ రెస్ట్ పుచ్చుకోవటం అంటే నా ఉద్దేశం మీరు కొంచెం రిలాక్స్ అవ్వాలి తప్ప కబుర్లు చెప్పుకోకండి. పూర్తిగా మీరు రిలాక్స్ అయితే నేను నెక్స్ట్ క్లాస్ మొదలు పెడతా. 12 అయింది కదా, 12:30 ఒక 15 నిమిషాలు మా గ్యాస్ ఇచ్చాక నేను బయటకు వస్తాను. వచ్చినప్పుడు మీరు డౌట్స్ కూడా అడగచ్చు.